ఆస్తికవాదితోటి స్నేహం చేశాను అనుకోండి, అప్పుడు వాడు లేడంటాడు. లేడనగానే ఈ కథలన్నీ దండగంటాడు, ఈ కథలు అనుకుంటాడు పిచ్చాడు వాడు. ఇవి శ్రీకృష్ణుడి యొక్క చరిత్రది, అదొక పురాణం. అది కథ కింద ఏవో కాకమ్మ కథలు అనుకుంటాడు, అది మీకు చెబుతాడు. అప్పుడు మీకు ఆయన మీద భక్తి తగ్గితే ఈ తామర పువ్వు ఎండిపోతుంది, అప్పుడు అందులో తేనె ఉండదు. ఆ తేనె లేకపోతే ఆయన రాడు, ఆయన రాకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాం, మూడైపోతాం. అందుకని నిరంతరం అనుభూతుల ద్వారా హృదయ పుష్పంలో అమృతరసాన్ని పెంచుకుని ఆ తేనెను ఆయనకి సమర్పించి సంపూర్ణముగా ఆయనలో కలిసిపోండి అని చెప్పకుండా చెప్పారు మీరు ఈ భ్రమర గీతల ద్వారా. మీ భ్రమర గీతలు విన్న వాళ్లలో ఉన్న సకల భవబంధములు తొలగి శాశ్వత కైవల్యం మనుషులకి కలుగుతుందని దీవించాడు. అంటే ఈ గీతలు విన్నవాళ్ళు, ఈ చదివిన వాళ్ళకి ఆ గోపికలకు ఉన్న భక్తి కలిగి శ్రీకృష్ణుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. వారు నాస్తికులు అంత తేలిగ్గా కాలేరు అని చెప్పి శ్రీకృష్ణుడి యొక్క దివ్య స్వరూపమంతా వివరించి అంతటి పరమాత్మతో విహరించారు. మనస్సుని, శరీరాన్ని, అన్నిటినీ ఆయనకి సమర్పించారు. తన్ను మన్ను ధన్ను సబ్బుకో తుధు మేలగాయా గోపాలరే 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 తేరా ధ్యాను జ్ఞాను మన్ను భాయా జ్ఞాను మన్ను భాయా ఆజు ఖాసు మేరా దిన్ హై అమృత దిన్నాయా అమృత దిన్నాయా. మహానుభావుడు కృష్ణ చైతన్య స్వామి వారు ఈ గోపికల యొక్క భక్తిని అంతటినీ ఇందులో రంగరించి చెప్పారన్నమాట. ఈరోజు నా జీవితంలో కల్లా చాలా గొప్ప రోజు, ఎందుకంటే నా మనస్సు, నా శరీరం, తన్ అంటే శరీరం, ధన్ ధనము, మన్ మనస్సు, ఈ మూడు కూడా శ్రీకృష్ణుడిలో కలిసిపోయాయి. ఈ మూడు నా దగ్గర లేవు, అన్నీ ఆయనలో కలిపేశాను. ఓ గోపాల గోపాల, ఎప్పుడు భక్తి ఎక్కువైతే ఒరే అనాలి, రారా కృష్ణ అనాలి, కానీ ఈ అవండి కృష్ణుడు గారు అంటే అని రాడు. ఎప్పుడు భగవంతుణ్ణి ఆత్మీయతతో పిలవాలి, చంటి పిల్లవాడిని పిలిచినట్టు పిలవాలి. అందుకే మన పెద్దలు గోపాల రే అన్నాడు, ఒరే అన్నారు. హిందీలో రే అంటాను, తెలుగులో రారా అన్నాం అన్నమాట. ఒరే కృష్ణ అని యశోద పిలిస్తే లొంగుతాడు, కానీ ఏమండి కృష్ణుడు గారు, కృష్ణుడు గారు అంటే దూరం అయిపోయినట్టే. మన పిల్లల్ని మనం ఎలా పిలుస్తామో భగవంతుని అంతలా భావించాలి. అందుకని గోపాల రే తేరా ధ్యానం, నీ మీద ఉన్న నా ధ్యానం ఉన్నదే ఈ జ్ఞానాన్ని మనస్సుని కలిపేసుకుంది, నీలో సంపూర్ణంగా నీకు సమర్పణ అయిపోయింది. అంతటి ఏకాంత భక్తురాలు ఈ గోపికలు అన్నమాట. అందుకే ఆయన అన్నాడు, మీ భక్తి అందరికీ అంత తేలిగ్గా రాదు. అందుకే ఆయన చాలా తొందరలో మిమ్మల్ని శాశ్వతంగా కైవల్యం ఇచ్చి రక్షిస్తానని చెప్పాడు. ఆయన దర్శనం మీకు అవుతుంది, ఎప్పుడు అవుతుందో అనేది ఆయన ఇష్టం. ఆయన సామాన్యుడు కాదు, సర్వవ్యాపక అనంత చిన్మయ పరబ్రహ్మస్వరూపుడు, అది కనిపెట్టండి అని ఓదార్చి అక్కడ నుంచి శ్రీకృష్ణుడికి ఈ విషయాన్ని చెప్పాడు. అప్పుడు వాళ్లలో వాళ్ళు అన్నారట, ఆయన వెళ్ళిపోతూ ఉంటే, ప్రభు ఒక్క క్షణము కూడా శ్రీకృష్ణుడు లేకపోతే మేము ఉండలేకపోతున్నాం, శ్రీకృష్ణ పరమాత్ముడే సమస్తం అనుకుంటున్నాం, కాబట్టి ఈ ప్రాణం పోయేలోపు, మా శరీరాలు ఎండిపోయేలోపు, మా కళ్ళల్లో నీరు ఇంకిపోయేలోపు ఏదో ఒకనాడు ఆ పరమాత్ముడు మాయ మీద దయ చూపించి మాకు తన దివ్య మంగళ విగ్రహాన్ని దర్శనంగా అనుగ్రహించి తరింపచేయమని ప్రార్థించారట. వాళ్ళు పదే పదే ప్రార్థించారు పాపం అన్నమాట. ఆయన వాళ్ళందరినీ ఆశీర్వదించి ఆశీర్వదించాడు అండం కంటే కూడా వాళ్ళ భక్తికి మనస్సులో ఎంతో నమస్కారం కూడా చేసుకుని, జోహారు కూడా చేసుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాట. తదనంతరం శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఉద్ధవుణ్ణి వెంటబెట్టుకుని, గోపికలకి ధైర్యం చెప్పావు కదా, వాళ్ళని అనుగ్రహిస్తాను, ఇంకా వాళ్ళలో కొద్దిగా ఉన్నది ఒకనొక దోషం. ఏమిటా దోషం? అభిమానం. ఇంకా వాళ్ళకి పూర్తిగా పోలేదు, అభిమానం పోయేదాకా ఏడుస్తారు, అభిమానం పోయాక శాశ్వతంగా నాలో కలిసిపోతారు. ఇప్పుడు ఇక్కడ మధురా నగరంలో మరో భక్తురాలు ఏడుస్తోంది, కృష్ణ నీ వల్ల కురూపంగా ఉన్న నా శరీరం సురూపమయ్యింది, అపవిత్రమైన నా శరీరం వంకరలు పోయి సౌందర్యంతో నిండింది, ఆ సౌందర్య శరీరం నీకు సమర్పణ చెయ్యాలి, నువ్వు వస్తే కానీ అన్నం తినను అని భీష్మించు కూర్చుని, ఇంట్లో కూర్చుని ఏడుస్తూ కూర్చుంది ఒక జీవాత్మ. ఆ జీవాత్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని అనుగ్రహిద్దాం అన్నాడు. ఈ పాటికి మీకు అర్థమైంది కదా, కుబ్జ త్రివక్ర, కృష్ణుడు వచ్చేదాకా అన్నం తినడని భీష్మించు కూర్చుందిట పాపం. అది కృష్ణుడికి ఎక్కడో ఉన్నా సరే తెలుస్తూనే ఉన్నది. ఇన్ని రోజులుగా కేవలం శ్రీకృష్ణనామస్మరణయే ఆహారముగా స్వీకరించి బతికింది ఆవిడ. కొంతమంది యోగ జాతకులు అంటారు, ఆహారం ఒక్క క్షణం లేకపోతే బతకగలమా, వాడు ఒక అరగంట మనకి టిఫిన్ ఆలిసైతే గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది కలియుగ ప్రాణులకి. కానీ వాళ్ళ భక్తి అపారం గనక ఆవిడ ఏనాడో శ్రీకృష్ణుడి వల్ల తన శరీరం బాగుపడ్డాక ఆ రోజు నుంచి మళ్ళీ కృష్ణుడు నా ఇంటికొచ్చి నన్ను అనుగ్రహించేదాకా ఆహారము సేకరించను అని ఒట్టు పెట్టుకుని తినకుండా బతికింది అన్నేళ్ళు ఏకంగా. అందుకని ఆవిడ దగ్గరికి వెడదామన్నాడు. ఉద్ధవుణ్ణి వెంట పెట్టుకుని సైరంధ్రి యొక్క ఇంటికి వెళ్ళాడు. ఆహా, ఆ సైరంధ్రి ఉన్నదట, సైరంధ్రిన్ విభవ విజిత చక్రపురంధ్రిన్, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఇంద్రుడి భార్య శచీదేవి కంటే అందగత్తెగా, అంతకంటే వైభవంతో, మంచి భవనంలో సకల సంపదలతో, చెలికత్తెలతో తొలతూగుతోంది. ఆవిడింటికి వెళ్ళాడు. ఆ కృష్ణుణ్ణి చూడగానే దూరం నుంచే బ్రహ్మానంద భరితురాలైపోయి బయటకు వచ్చేసిందిట. తను మున్నంగజకేళి కోరి నల్ల తాతన్విన్ రతి క్రీడలను తను పంగోరి జనార్దనుండరిగే రత్న స్వర్ణ మాల్యానులేపన భూషాంబర ధూప దీప పరిదీప్తంబై మనోజ ప్రదీపనమై ఉన్నతదీయ గేహమునకు పంచేషు పంచేషుడై. పంచేషుడు అంటే మన్మధుడు. మన్మధుడికి 5 బాణాలు ఉంటాయి. అరవింద మసోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ. అరవిందం తామర పువ్వు, అశోక పుష్పము, సూతం అంటే మామిడి పువ్వు, నవమల్లిక అప్పుడే వికసించిన మల్లె పువ్వు, నీలోత్పలం నల్ల కలువ పువ్వు. ఈ 5 బాణములు తన చేతిలో పట్టుకుని ఈ పుష్పబాణాలతో లోకాన్ని జయించేవాడు మన్మధుడు. అందుకని పంచేషుడు, పంచబాణుడు అని పేరు. ఆ మన్మధునికి మన్మధుడు తీన అంచేత పంచేషు పంచేషుడు. మన్మధుడికి మన్మధుడు అంటే మన్మధుడికి కూడా ఆశ్చర్యం కలిగించే సౌందర్యం అన్నమాట. అంత గొప్ప సౌందర్య స్వరూపుడైన పరమాత్మ ఏనాడో తనని పిలిచినటువంటి సైరంధ్రి యొక్క ఇంటికి ఉద్ధవుణ్ణి వెంట పెట్టుకు వెళ్ళాడు. ఆ ఇల్లు ఎలా ఉంది? రత్న రత్నములు తాపడం చేయబడ్డాయి. ఏ వేపు తూచినా అన్నీ బంగారపు పాత్రలే, వెండి పాత్రలే. ఇల్లంతా మహావైభవంతో ఉన్నది. ఇంద్రుడి లోకం మళ్ళీ భూలోకంలో ఈవిడ ఇల్లుగా మారిందా అన్నంత ఐశ్వర్యముతో ఉన్నదన్నమాట. అందుకని రత్న స్వర్ణ మాల్య అనులేపన భూషాంబర, ఓ పక్కన ఆభరణాలు, మరో పక్కన వస్త్రాలు, ధూపం, మంచి అగరత్తుల యొక్క ధూపం, అక్కడ ధూపిష్టికులు తెగ వెలిగించబడి ఉన్నాయి. ఆ ఇల్లంతా సువాసనతో నిండిపోయిందనమాట. దీప, మరో పక్కన రత్నాల దీపాలు వెలిగిపోతున్నాయి. అలాంటి వాటితో పరిదీప్తంపై వెలిగిపోతున్నటువంటి ఆ ఇంటికి పంచేషు పంచేషుడై వెళ్ళాడు. వెంటనే ఆవిడ పరుగు పరుగును వచ్చింది. కృష్ణుడిని గుమ్మం దగ్గర ఎట్టే పెట్టింది. ముందు కాసి నీళ్లు కాళ్ళ మీద పోసింది. ఆ తర్వాత లోపలికి తీసుకొచ్చింది. నిజానికి శాస్త్రం ఏమిటో తెలిసినా, గురువులు ఇంటికి వచ్చినప్పుడు బయట కాళ్ళు గడగకూడదు. లోపలికి తీసుకొచ్చి ఆసనం మీద కూర్చోబెట్టి అప్పుడు కాళ్ళు కడగాలి. బయటే కాళ్ళు కడిగితే ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించదు. గురు కటాక్షం బయటికి పోతుంది. మామూలు వ్యక్తులు ఎవరన్నా ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కొని మీ ధూళి బయట వదిలించుకోండి, అప్పుడు లోపలికి రమ్మనాలట. ఎందుకంటే వాళ్ళ కాలి దుమ్ము ఇంట్లో పడితే ఇల్లు దుమ్ము కొట్టుకుపోతుంది కనుక. అదే మహాత్ముల యొక్క పాదధూళి ఇంట్లో పడితే ఇల్లు కూడా వైకుంఠం అవుతుంది. అందుకని గురువులు వచ్చినప్పుడు ఒక రకంగా ఉండాలి, సామాన్య జీవులు వచ్చినప్పుడు ఒక రకంగా ఉండాలి. ఈవిడ తెలియక కాళ్ళు బయట కడిగింది. అందుకే కృష్ణుడు కేవలం ఆ ఇంట్లో 3 రోజులే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆవిడకి దర్శనం ఇవ్వలేదు. అదే ఆవిడ కూడా గోపికల్లాగా పాదాలు కడిగి ఉంటే గోపికల్లాగే ఈవిడ కూడా వైకుంఠానికి పోయేదిట. పోనండి, ఎలా అయినా ఆయన అనుగ్రహం వల్ల ఆవిడ సద్గతులకే వెళ్ళింది, దుర్గతులకి మాత్రం వెళ్ళలేదు. కాళ్ళు కడిగింది. ఇవన్నీ ఆచారాలు. ఎవరన్నా నాబోటి వాళ్ళు మీకు కనపడ్డాం అనుకోండి, లేక మీరు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడాల్సి వస్తే బాగున్నారా అని అడగకూడదు. బాగున్నారా అనేది లోకమర్యాద. మీ స్నేహితులనో లేక మిగతా వాళ్ళనో లేక యజమానులనో ఇలాంటి వాళ్ళని ఫోన్ చేయగానే ఏమండి కులాసాగా ఉన్నారా అని అడగాలి. అదే గురువులకైతే సాష్టాంగ నమస్కారాలే చెప్పాలి. అంతేగాని గురువుగారు బాగున్నారంటే బాగున్నాను కాబట్టి మీతో ఫోన్లో మాట్లాడాలి, అయితే మాట్లాడతాను, వెళ్ళిపోతే ఏం మాట్లాడతాం. కాబట్టి గురువులతో అలాంటి మాటలు అడగకూడదట. క్షేమ సమాచారాలు భారతీ తీర్థస్వామి వారి దగ్గరికి వెళ్ళి జగద్గురువుల దగ్గరికి, ఏమంటే బాగున్నారండే, ఆరోగ్యం బాగుందా అని అడుగుతారటండి. శ్రవణన కనపడగానే సాష్టాంగ నమస్కారం చేయాలి. కానీ నేనేదో గోత్రం చెప్పుకొని పేరు చెప్పుకొని దండం పెడతారు. కానీ అక్కడికి వెళ్ళి ఏదో కింద కూర్చున్నటువంటి మనుషులను అడిగినట్లుగా, ఏమండి బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, మీకు జీతం బాగా వస్తుందా, అన్నం తింటున్నారా అని అడిగితే అది వెకిలి ప్రశ్న అంటారు. అంటే ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడం చాలా అవసరం. మహాత్ములకి నమస్కారమే కుశల ప్రశ్న. అదే సామాన్యులైతే ఎప్పుడైనా సరే పాప మీ అమ్మాయి వచ్చింది అనుకోండి, అమ్మాయి బాగున్నావా, రోజు దండ పట్టుకొచ్చేవాడు పట్టుకురాలేదంటే చేతిని ఏమన్నా నెప్పెట్టాయా అని అడగాలి. కాబట్టి సహజంగా వారి వారి యొక్క స్థితిగతులను బట్టి పలకరింపులు ఉంటాయన్నమాట. ఇప్పుడు అందుకనే పాపం ఆవిడ చదువుకోలేదు పెద్దగా, ఏదో పనులు చేసుకునే అమ్మాయి కదా, అందుకనే కాళ్ళు బయటకు అడిగి ఆ తర లోపలికి తీసుకొచ్చింది.
ఆళీ నివహ నివేదితమాల మృగనాభిమధ్యమణివయ భూషాచాలంకృతయగుతును హేలావతి కోరి వనరు హెక్షణుగవయన్ లీలావతి కృతోల్లసదేలా కర్పూరమిళిత హితమధుర మహాహాలారసపాన మద శ్రీలాలితయగుతు నవల జేరంగృష్ణున్ చెలికెత్తెలతో కలిసి వచ్చింది. ఆయనకి మళ్ళీ లోపల కూర్చోబెట్టి పాదాలకి గోరింటాకు లాంటిది పెట్టింది. ఎర్రగా అవ్వాలట పాదాలు. భగవత్ స్వరూపులైన వ్యక్తులు కాళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉండాలని చేస్తున్నాం. ఉపాసకులు అందుకే కాలికి గోరింటాకు పెట్టుకోవడమో లాక్షారసం రాసుకోవడమో కుంకుమ రాసుకోవడమో చేస్తారు. ఎప్పుడైనా పెద్దలు గురువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగాక వెంటనే పసుపు పూసి వాళ్ళ కాళ్ళకు కూడా అమ్మవారికి పెట్టినట్టే కుంకుమ పెట్టాలి. ఇవన్నీ నియమాలు, ఉపాసనా నియమాలు. అవి తెలుసున్నవాళ్ళు తెలుసుకున్నట్టుగా చేస్తారు. అందుకని పరమాత్ముడికి ఆవిడ లాక్షారసం అనే పేరుతో ఒక రసం ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అది మనం ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళలో పారాణి పెట్టట్లా. అలాగే ఆవిడ లత్తుక రసం రాసింది, పసుపు కుంకాలు పెట్టింది. ఆయన మెడలో మంచి అత్యద్భుతమైన దండలు వేసిందట. తన చెలికెత్తెలు స్వయముగా దండలు అల్లి ఇస్తే మీరల్లిన దండలు వెయ్యను, నా దండే వేస్తాను అని మెడలో దండ వేసిందనమాట. ఆ తర్వాత ఆయన దగ్గరకు వచ్చింది. హాలారసం అని ఒక రసం ఉంటుంది. అంటే హాలారసం అంటే హాల అంటే రెండు అర్థాలు ఉన్నాయి, మద్యం అని ఒక అర్థం ఉన్నది. ఈ మద్యం కాస్త ఉత్సాహం రావడానికి పూర్వం వీరరసం అని ఒక రసం ఇచ్చేవారు. యుద్ధరంగానికి వెళ్ళేటప్పుడు మంచి అద్భుతమైన ఈ వీరరసం తాగితే యుద్ధంలో అలిసిపోరు, దాహం వెయ్యదు, మంచి చురుగ్గా యుద్ధం చేస్తారు. మీరనుకున్నటువంటి హాలారసం కొంతమంది తాగుతారే, ఆ తాగిన తర్వాత మైకల్లో పడిపోయి వాళ్ళ వస్తువులు ఎక్కడో పోగొట్టుకుని వెతుక్కుంటూ ఉంటారే, ఆ తాగారంటే చచ్చిపోతారు. అది యుద్ధంలోకి వెళ్ళాక కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి తాగుబోతాళ్ళు యుద్ధానికి వెడితే కళ్ళు తిరిగి వాడిని కాల్చబోయి వీడిని వీడే కాల్చుకుంటాడు. కాబట్టి వీరరసం వేరు, హాలారసం వేరు, మధ్యరసం వేరు. ఈవిడ కూడా హాలారసం అనే పేరుతో ఒకనొక మూలికా రసం తాగ్గానే శరీరానికి ఉత్సాహం వచ్చింది. ఉత్సాహంతో ఆయన పూజ చెయ్యాలి, ఏడుపు మొహంతో కాకుండా. అందుకని హాలారసపాన మద శ్రీలాలిత యొగచ్చు. ఆ మదముతో ముఖమంతా కళకళలాడుతూ ఉండగా ఆయన దగ్గరకు వచ్చింది. కర్పూరముతో, పచ్చ కర్పూరముతో కలిపినటువంటి తాంబూలం ఇచ్చింది. తమలపాకులు, దానికి సున్నము, దాంట్లో పచ్చకర్పూరం, అందులో రకరకాలైనటువంటి పుష్పాలు, యాలకులు, లవంగాలు అన్నీ వేసి ఘుమఘుమలాడిపోతున్నటువంటి హిత అన్నారు. అంటే తిన్నవాడికి తినాలనిపించాలి, నోరు పొక్కకూడదు, మధురముగా ఉండాలట. అటువంటి పవిత్రమైనటువంటి తాంబూలం ఇచ్చింది, సేవ చేసింది. శ్రీకృష్ణుడు ఆ ఇంట్లో 2 రోజుల పాటు పూర్తిగా ఆవిడ సేవలు అంగీకరించాడు. 3వ రోజు ఉదయమే వెళ్ళిపోతానన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ అంది, ప్రభువు నువ్వు వెళ్ళిపోతే ఉండలేను, ముచ్చటగా 3వ రోజు కూడా ఉండు అందిట. ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వల్ల ఏ పాయజాల నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను. నను కొన్ని దినంబులంగభవలీలందేల్పవేనవుడు, నేను నిన్ను విడిచి ఉండలేను స్వామి, మళ్ళీ ఎప్పుడు దర్శనమిస్తావో, ఇంకొద్ది రోజులు ఉండవా అంటే నువ్వు కోరావు కనుక ఒక్కొక్క రోజు ఉంటానన్నాడు ఆయన. ఏ వేదం బుల్లగా నన్ను, ఇక్కడ పోతన గారు ఒక అద్భుతమైన పద్యం రాశారండి, ఎవరి సంస్కారం వాళ్ళది. ఏ వేదం బుల్లకానని దేవోత్తముగాంచి, ఆయన ఏ వేదాలకి దొరకడు, మంత్రశాస్త్రాలకి దొరకడు, ఎన్ని ఉపాసనలు చేసినా యజ్ఞములు చేసినా దొరకడు. అటువంటి మహాత్ముడిని, ఆ దేవోత్తముడిని చూచి వెంటనే మోక్షం అడగలేకపోయిందిట అది ఆవిడ యోగం. ఏ వేదం బులగా నన్ని దేవోత్తముగాంచి ముక్తి తెరువడుగక రాజీవేక్షణ రతి అడిగెను భావ్యంపతదీయ కర్మ ఫలమెట్టిదియో. నాకు రతిక్రీడలే కావాలనుకున్నదట. ఆవిడ కర్మఫలం ఎట్టిదో, ఆయన ఎటువంటి మోక్షమిచ్చినా అది మోక్షమే, ఆయనతో ఏ సంబంధం ఉన్నా సరే అది కైవల్యమే. అయినప్పటికీ మహానుభావుడు ధ్రువుడు లాంటి వాళ్ళు ఒక్కసారి చూడగానే శాశ్వత కైవల్యం అడిగారు. అడిగినా అంత తేలిక కాదు. అయినా ఆవిడ తన కర్మఫలం వల్ల కేవలం ఆయనతో రతిక్రీడలు మాత్రమే కోరుకున్నది. అందుకే చిట్ట చివరి కొసం వెరుపు భావ్యంప తదీయ కర్మఫలమెట్టిదియో అన్నాడు ఆయన. కానీ చిత్రం ఏంటంటే ఆయన శరీర స్పర్శ వల్ల ఆవిడకి సకల పాపాలు తొలగి తర్వాత 3 జన్మల తర్వాత ఆవిడ మోక్షం వెళ్ళిందిట. అదే మోక్షం అడుగుంటే ఆ జన్మలు వచ్చేది, ఆ యోగం లేదు. ఇంకా 3 జన్మలు ఎత్తాలి. ఆ 3 జన్మల్లో రకరకాల జన్మలు ఎత్తింది. ఆఖరి జన్మే ఆవిడే చింతామణిగా పుట్టింది అని కొన్ని కథలు ఉన్నాయి. అప్పుడు కృష్ణుడిని తలుచుకుని కైవల్యం పొందగలిగింది. ఆ విధంగా ఆవిడకి వరమిచ్చి అక్కడి నుంచి బయలుదేరాడు. ఇప్పుడు ఉద్ధవుడితో అన్నాడు, ఇద్దరు జీవుల యొక్క
మనోవేదన తొలగించాను, అంటే గోపికల్ని అనుగ్రహించాను, వాళ్ళకి ధైర్యం చెప్పాను, కుబ్జని అనుగ్రహించాను. ఇప్పుడు మరొక భక్తుడు కృష్ణ కృష్ణ ఎప్పుడొస్తావని అలమటించిపోతున్నాడు. ఆయనే నన్ను ఈ మధురానగరానికి రథంలో ఎక్కించుకొచ్చిన పుణ్యాత్ముడు అక్రూరుడు, ఆయనింటికి ఎడదామన్నాడు. ఈయన ఎవరిని మర్చిపోడండో, శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం అదే. అందుకని వెంటనే అక్రూరుడికి పెడదామని కంసుడిని చంపాక వస్తానన్నాడు కదా, చెప్పా పెట్టకుండా వెళ్ళాట. అక్రూరుడికి క్షణకాలం ఏం చేయాలో అర్థం కాలేదు. కృష్ణ, నీ లీలలన్నీ చాలా చిత్రంగా ఉంటాయి, నీవు వస్తున్నావనే విషయం కొంచెం ముందుగా తెలిస్తే సింహాసనం ఏర్పాటు చేసి, పూలదండలు సిద్ధం చేసి, గంధం సిద్ధం చేసి, పూజాద్రవ్యాలు పెట్టుకుని భగవంతుణ్ణి శ్రద్ధగా పూజించేవాణ్ణి, హఠాత్తుగా కబురు కాకరకాయ లేకుండా వస్తావు, ఏం చేస్తాం అంటే ముందుగా వస్తే సంభ్రమం ఎక్కువ చేస్తామని, ఆ సంభ్రమం నీకు ఇష్టం లేక సింపుల్గా వచ్చావా స్వామి అన్నాడు, సామాన్యుడిలా వచ్చావా అన్నట్టు. పరమాత్మ లక్షణం అదే చెప్పిరాడు ఆయనవి, అనౌన్స్మెంట్లు చేసి నే వస్తున్నాను ఓహో అని చెప్పడానికి ఆయన ఏమన్నా మామూలు అధికారే, నానా అట్టహాసాలు కోరుకోడు కదా. అందుకని చెప్పా పెట్టకుండా వస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇది భాగవతం చెబుతున్న మాట. మీరు భక్తితో మా పరమాత్మ మా ఇంటికి రావాలని కోరుకుంటే ఏదో ఒక క్షణంలో ఏదో ఒక రూపంలో చెప్పా పెట్టకుండా ఎప్పుడు వస్తాడో తెలియదు, సిద్ధంగా ఉండవలసిందే, ఆయన ఏ రూపంలో అయినా రావచ్చు. అందుకని ఇక్కడ కొసమెరుపుగా అక్రూరుడు అన్నాడు, నీ భక్తుల ఇళ్ళకి నీవెప్పుడు అనుగ్రహించేవాడివి అవ్వడం వల్ల ఏ రూపములో ఎప్పుడు ఎలా వస్తావో తెలియదు, కాబట్టి మేమెప్పుడు సిద్ధంగా ఉండడం మంచిది అన్నాడు ఆయన. ఇప్పుడు తన ఆసనాన్ని తానే శుభ్రం చేసి ఆ ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్ళని బంగారు పళ్ళెంలో పెట్టి భార్య నీళ్లు పోస్తూ ఉండగా కడిగి తన తండ్రి యొక్క రుణం తీర్చుకున్నట్టుగా ఆనందించి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని, ఏ నీటిని పూర్వకాలంలో బ్రహ్మదేవుడు ఆయన పాదాలు కడగడానికి ఉపయోగించాడో, ఏ నీరు బ్రహ్మదేవుడంతటి వాడు తన కమండలంలో నింపుకున్నాడో, ఏ నీటిని ఇందుధరుడు ఈశ్వరుడు జటాజూటంలో ధరించాడో ఆ నీరు తన శిరస్సు మీద పోసుకొని బ్రహ్మార్పణ వస్తూ అనుకున్నాడు. ఆ శ్రీమన్నారాయణ పాద పద్మములు కడగగా వచ్చిన పవిత్ర జలం ఆయన నెత్తి మీద ఆ పూట పడింది, అది ఎంతో యోగం చేయటం వల్ల ఆయనకు పట్టుకున్నదనమాట. ఈ విధంగా ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని మెడలో పూలమాలలు వేసి అనేక రకాలుగా సత్కరించి తాను స్వయముగా వండి పట్టుకొచ్చిన పాయసం ఆయన నోట్లో పెట్టాట. ఆ పెట్టడంలో ఏం జరిగిపోయింది, పాయసంలో ఉన్న జీడిపప్పు లాంటివి పాలన్నీ కిందకు వచ్చాయట, ఒక్క మెతుకు చేతికి వచ్చింది పాపం, ఆనందం ఎక్కువైపోయింది, కన్నీళ్లు వచ్చేస్తున్నాయి, కన్నీళ్లలో ఏం కనబడడం లేదు ఆయనకి. మీకు ఆనంద బాష్పాలు ఎక్కువైతే కళ్ళల్లో నీళ్లు తిరిగితే ఈ లోకం అంతా మసక మసక అయిపోతుంది, ఆ మసక మసక అయినప్పుడు ఎదురుకుండా ఏముందో కనబడదు. దాంతో పాప ఈ జీడిపప్పులు కిస్మిస్సులు వేసిన పాయసం పెట్టడం బదులు అందులో ఉన్న ఒక వడ్ల గింజ వచ్చిందట పొరపాటున, బియ్యంలో కూడా వడ్ల గింజలు ఉంటాయి, ఆ గింజ కూడా ఉడికిపోయింది, అన్నం మెతుకు బదులుగా మెతుకు అనుకుని ఈ వడ్ల గింజ నోట్లో పెట్టాట పాప ఆయన. ఆయన అది తినేసి, అక్రూరా ఒక మెతుకు నోట్లో పెట్టావు, ఏం మెతుకు అది, దేంతో చేసేవయ్యా, నా బ్రతుకులో ఇటువంటి మెతుకు తినలేదన్నట్ట. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ కృష్ణుడి యొక్క అపూర్వ కరుణ ఇంత గొప్పదనమాట, పెట్టింది వడ్ల కింద, నిజంగా వడ్ల కింద గొంతుకు కడ్డం పడి నానా బాధ పడాలి, కానీ పరమాత్ముడు కదా, ఏమిటి ఇంత రుచిగా ఉందంటే పక్కనున్న భార్య కాళ్ళు చేతులు పట్టుకుని, ప్రభు మా స్వామి ఆనందం ఎక్కువైపోయి నీకు మెతుకు పెట్టడం బదులుగా వడ్ల కింద పెట్టాడు, నువ్వు వడ్ల కింద తిని నా బ్రతుకులో ఇలాంటి మెతుకు తినలేదంటున్నావు, ఇది నీవు ఆత్మీయతతో అంటున్నావు, వాత్సల్యంతో అంటున్నావు, కైవల్యం ఇవ్వడానికి అంటున్నావు, వ్యంగ్యంగా అంటున్నావో తెలియట్లేదు స్వామి అన్నదట. ఆయన చిరునవ్వు నవ్వి, ఇది వడ్ల కిందనే విషయం నువ్వు చెబితే కానీ తెలియలేదమ్మా, మీ భక్తులు అమాయకులు, మీరు పెడితే నిజంగా బియ్యంలో వడ్ల కింద వచ్చినా రాయి వచ్చినా బెడ్డ వచ్చినా సరే అదే మాకు మహాపాయసం, రుచికరమైన ఆహారం, నైవేద్యం ఏం పెట్టామనేది పరమాత్మకు అక్కర్లా, నీవు భక్తితో పెడితే మాత్రం ఆ నైవేద్యంలో ఏమీ లేకపోయినా ఉట్టి అన్నమైనా అది పరమాన్నంగా భావిస్తాట. అందుకని చెప్పాడు, ఎలమిన్ రుచిరాన్నముగనే ఏను భుజింతున్, మీ భక్తి వల్ల అది నాకు రుచిరాన్నం, అంటే రుచి కలిగిన పవిత్రమైనటువంటి పాయసం లాంటిది. తల్లి అది వడ్లగింజ నువ్వు గుర్తు చేస్తే ఇప్పుడు వడ్లగింజ ఏమో అనుకోవాలి తప్ప లేకపోతే నాకు మాత్రం పాయసం అన్నట్టు, మనం మళ్ళీ మర్చిపోయి అది పిచ్చాన్నం అనుకోకూడదు, ఆయనకి ఇచ్చామంతే. అక్రూరుడి జాతకం చాలా గొప్పది, అందుకే వాళ్ళని దీవించాడు. దీన్ని బట్టి అర్థమైంది కదా, భగవంతుడికి అరటి పండు కంటే తొక్క పెట్టినా ఇష్టమేనమాట, ఆయనకి ఒడ్లు గింత పెట్టినా ఒకటే. అసలు ఒక్కోసారి అన్నం బదులు జిల్లేడు పాలు ఇచ్చిన భక్తులు ఉన్నారండి. నీకు సూరసాగర్లో సూరదాస్ గారు ఒక చరిత్రలో రాశాడు, పాపం ఒక ఆయనట జిల్లేడు పాలు పుండు మీద జల్లుకుందామని తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు సెగ్గట్లు వేస్తే పూర్వం చేసేవారంటే జిల్లేడు ఆకులు తీసి ఆ పాలు పొడిచేవారు. ఆ పొడిస్తే సెగ్గట్లు తొందరగా దొక్కుతాయి తెలిసిన మీకు. కురుపులు తగ్గాలంటే జిల్లేడు పాలు పోయాలి. అందుకని ఒక గ్లాసు నిండా జిల్లేడు పాలు పోసుకుని ఆ జిల్లేడు పాలు తన సెగ్గడ్డ మీద పోసుకుందామని ఒక చోట పెట్టాడు. ఇంతలో శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని బృందావనంలో ఊరేగింపుగా తీసుకెడుతున్నారు. శ్రీకృష్ణుడి యొక్క ఉత్సవమూర్తిని పల్లకీలో ఊరేగింపుగా తీసుకెడుతూ ఉంటే పాలు ఆయనకి నైవేద్యం ఇద్దామని ఆయన పాపం ఆవు పాలు తీసి ఆ గ్లాసులో పెట్టాట. ఈ ఆవు పాలు బదులు పొరపాటున జిల్లేడు పాలు ఇచ్చేశాడు. ఆ జిల్లేడు పాలు నైవేద్యం పెట్టేశాడు అర్చకుడు. అప్పుడు జరిగింది ఒక తమాషా. వెంటనే ఈయన సెగ్గడ్డంతా పోయిందిట, సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చిందిట. ఇదేమిటండి, పాలు నైవేద్యం పెట్టగానే సెగ్గడ్డ పోయింది, నా శరీరం ఆరోగ్యంగా ఉంది అంటే నా పాలు మెచ్చుకున్నాడు అంటుంటే భార్య పరుగు పరుగు లోపల నుంచి వచ్చి ఆ భక్తుడితో అందిట, ఓ నామదేవ ఎంత కొంపముంచావయ్యా, నువ్వు పొరపాటున ఆవు పాలు బదులు జిల్లేడు పాలు స్వామివారికి సమర్పించావా అందిట. అప్పుడు ఆయన రాశాడు, నేనేమో పుండు మీద రాసుకోవడానికి జిల్లేడు పాలు తెచ్చుకున్నాను, నీ ఉత్సవమూర్తికి నైవేద్యం పెట్టడానికి ఆవు పాలు తెచ్చాను, ఆవు పాలు లోపల పెట్టి జిల్లేడు పాలు నైవేద్యంగా ఇచ్చాను, ఆ జిల్లేడు పాలు తాగి అది నా పుండుకు రాసిన పుండంతా తొలగించి నాకు ఆరోగ్యం ఇచ్చాం, ఎందుకంటే నీ కరుణకి ఇంకా పరాకాష్ఠ స్థితి ఏమిటంటాడు ఆయన. భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి, ఆయన జిల్లేడు పాలు తాగాడు నైవేద్యాన్ని, తాగి ఏం చేశాడు పుండు తొలగించాడు. కాబట్టి ఆయన ఏం పుచ్చుకుంటాడో తెలియదు. మనం కావాలని జిల్లేడు పాలు ఇవ్వకండి, మళ్ళీ ఇది పుచ్చుకుని మీరు. నేను చెప్పేది ఆ భక్తుల యొక్క తన్మయత్వం, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. పాపం ఆ కృష్ణుడిని చూడగానే మతిపోతుంది, పోతే ఏముంటే అది ఇచ్చేస్తారు, ఇస్తే ఆయన పుచ్చుకుంటాడంతే ఏం చేస్తాం. అందుకే భక్తుల చరిత్రలో చదువుతూ ఉంటే శరీరము ఏదో తెలియని చిన్మయత్వంలోకి తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంది, గగుర్పాటు కలుగుతుంది. ఆ భక్తులు చాలా గొప్పవాళ్ళే. ఆ భక్తుల యొక్క భక్తిని స్వీకరించిన ఆయన ఎంత దృష్టవంతుడండి, ఆయన ఎంత మహాత్ముడండి, ఆయన ఏమిచ్చినా పుచ్చుకుంటాడు ఆయన. అందువల్ల లేదని చెప్పాలంటే భగవంతుని యొక్క ప్రేమ ముందు భక్తుల యొక్క ప్రేమ చాలా చిన్నది. ఈ భక్తులు అంత ప్రేమతో ఇచ్చారు గనక ఆయన కూడా ఏదైనా స్వీకరిస్తాడు. ఆ తర్వాత అక్రూరుడి కేసు తిరిగి అక్రూర వెంటనే హస్తినాపురానికి వెళ్ళు, అక్కడ పాపం కుంతీదేవి నన్ను తలుచుకుంటోంది, ఆ జీవాత్మ నా కోసం అలమటించిపోతుంది, ఆవిడ పిల్లల్ని లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టాలనుకుంటున్నారు వాళ్ళు. ఆ లక్క ఇంట్లోంచి అతి కష్టం మీద వాళ్ళు బయటపడ్డారు. ఈ మధ్యనే వాళ్ళు ద్రౌపదీ స్వయంవరానికి వెళ్ళారు. ఆ స్వయంవరంలో వాళ్ళని పైపైన చూశాను కానీ మాట్లాడడం కుదరలేదు. పూర్తిగా మాట్లాడి వాళ్ళని ఓదార్చడానికి సమయం కుదరలేదు. ఇప్పుడు వెళ్ళి ధృతరాష్ట్రుడితో దుర్యోధనాదులు చేస్తున్నది తప్పని చెప్పి మంచి మార్గంలోకి మరల్చు, అలాగే కుంతీదేవికి ధైర్యం చెప్పు, నేనెప్పుడు ఆవిడ వెంట ఉంటానని చెప్పు, అర్జునాదులందరినీ అడిగానని చెప్పు అని పంపిస్తే అక్రూరుడు అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి ముందు ధృతరాష్ట్రుణ్ణి, నీకు హితం చెబుతున్నా విను, దుర్యోధనాదులు చేస్తున్నటువంటి మహాపాపకృత్యాలని తండ్రిగా నువ్వు నివారించాలి. అలా నివారించడం లేదు సరిగదా, వాళ్ళు ఏ పని చేసినా నీవు వాళ్ళని సంపూర్ణంగా ప్రోత్సహిస్తున్నావు, నీ ప్రోత్సాహం లేకుండా లక్క ఇల్లు తగలబెట్టడం జరగదు, కాబట్టి ఇలాంటి పనులు చెయ్యొద్దని కృష్ణుడు చెప్పాడు. ఆయన పరమాత్ముడు, సర్వలోకేశ్వరుడు, అవతారమూర్తి, కావాలంటే నారదాదులను అడిగి తెలుసుకో, ఆయన అనుగ్రహం పొందితే మీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆయన ఆగ్రహిస్తే లోకాలు నశిస్తాయి అని చెప్పగా అంతా విని ధృతరాష్ట్రుడు ఏమన్నాడో తెలుసా, నువ్వు చెప్పిందంతా నిజమే, ఆ భగవంతుడి పాదాలకి నమస్కారం, కానీ నాకు అదేమిటో తెలియట్లేదు, కానీ నా మనస్సు మాత్రం నా కొడుకుకేసే లాగుతోంది, నా కొడుకు ఏం చెబితే అది వింటాను, నా కొడుకు నుంచి మాత్రం నేను దూరం అవ్వలేను, ఏం జరిగితే జరుగుతున్నానట. ఇంత విని ఇంత స్పష్టంగా చెప్పేశాడు, నా కుమారుడు నాకు ప్రాణం, వాడు ఏ అపకార్యం చేసినా లేక అవకార్యం చేసినా అది నాకేమిటో నచ్చుతోంది, అందువల్ల నేనేమీ చెయ్యలేను, అయినా అన్నిటికీ దిక్క పరమాత్ముడు ఉన్నాడుగా, ఆయనే చూసుకోమని అన్నట్టు పైగా, సరే మంచిది ఈ విషయమే కృష్ణుడికి మనవి చేస్తాను అని అక్కడి నుంచి కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని ఓదార్చగా, ఎప్పుడైనా మా మేనల్లుళ్ళు ఈ మేనత్తన తలుచుకుంటున్నారంటే వేర్రి తల్లి తలుచుకోవడం ఏమిటి, అందుకే నన్ను పంపాడు ఆయన, నువ్వు ఇక్కడ కృష్ణ అంటే ఆయన అక్కడి నుంచి ఓ అంటున్నాడు, లక్క ఇంట్లోంచి నీ పిల్లలు ఎలా బయటపడ్డారనుకుంటున్నావు, ద్రౌపదీ స్వయంవరంలో వాడికి ఎలా విజయం లభించింది, ఇదంతా సంపూర్ణమైన ఆ ఈశ్వరుడి కటాక్షం, లోకేశ్వరేశ్వరుడు ఆ కృష్ణ పరమాత్మ, ఆయన ఎప్పుడు మీ వెంటే ఉంటాడు, అర్జునుడికి రథసారథిగా ఉండి విజయాన్ని ప్రసాదిస్తాడు, శీఘ్రకాలంలో నీ కుమారుడు పట్టాభిషిక్తులై ఈ సర్వం సహా సామ్రాజ్యాన్ని పరిపాలించి ధర్మమూర్తులై మహాప్రస్థానం చేస్తారు అని ఆవిడ్ని ఓదార్చాడు. ఆ తర్వాత మహానుభావుడైనటువంటి విదురుడింటికి వెళ్ళాడు. అందరినీ పలకరించాడు. భీష్మాదులందరినీ కూడా చూచి నమస్కరించాడు. ఉత్తముల్ని పలకరించాడు, సామాన్యుల్ని పలకరించాడు. అక్కడి నుంచి కృష్ణుడి దగ్గరకు వచ్చి కృష్ణుడికి విషయం చెప్పాడు. కృష్ణుడికి అన్ని తెలియవా, ఆయన చిరునవ్వు నవ్వి అతనికి తాంబూలం ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత అసలు ఇక్కడి నుంచి అసలు కథ అంతా మలుపు తిరిగింది. ఈ కంసుడి యొక్క భార్యల్లో చాలామంది ఉన్నారు. అందులో ఇద్దరు ఉన్నారు అస్థి ప్రాప్తి. వీళ్ళిద్దరూ చాలా సుందరీమణులు, అహంకార స్వరూపిణులు. కొందరు అస్థి ప్రాప్తి అని రాశారు కొన్ని పురాణాల్లో. భాగవతంలో తెలుగులో అస్థి ప్రాప్తి అన్నారు, మూలంలో అస్థి ప్రాప్తి అన్నారు. మొత్తం మీద ఏమైతేనే వీళ్ళిద్దరూ జరాసంధుడి కూతుళ్ళు. ఈ ఇద్దరు కంసుడి యొక్క 6వ 7వ భార్యలు. కంసుడికి 6వసారిగా 7వసారిగా తన కూతుళ్ళిచ్చి జరాసంధుడు పెళ్లి చేశాడు. జరాసంధుడు ఊరికి ఇవ్వలేదండో, కంసుడి మీదకి ఓసారి దండయాత్రకు వచ్చాడు. ఆ దండయాత్రలో కంసుడు జరాసంధుడి రథాన్ని, ధనుస్సుని విరగ్గొట్టాట. వాడు ఆశ్చర్యపోయి, అసలు నా ధనుస్సుని, నా రథాన్ని అంత తేలిక ఎవరు విరగ్గొట్టలేరు, ఇతడు సామాన్యుడు కాదు, మహాపరాక్రమవంతుడు, ఇటువంటి వాడు అల్లుడైతే బాగుంటుందనుకుని తనకంటే చిన్నవాడు గనక తన కుమార్తెల్ని ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే కంసుడి యొక్క పరాక్రమం జరాసంధుడిని కూడా మెప్పించింది. అందుకనే జరాసంధుడికి కంసుడు అంటే చాలా ఇష్టం. అల్లుళ్ళల్లో అతనంటే చాలా ప్రాణం పెట్టేవాట. జరాసంధుడికి చాలామంది అల్లుళ్ళు ఉన్నారు. అందరిలోకి కూడా ఈ కంసుడు అంటే ఎక్కువ ఇష్టం. అటువంటి కంసుడి భార్యలు, జరాసంధుడి కూతుళ్ళు అస్థి ప్రాస్థి వైధవ్యం పొందగానే ఏడ్చుకుంటూ జరాసంధుడి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడు ఏడాదిలోపు పుట్టింటికి వెళ్ళకూడదని శాస్త్రం. అందుకే ఏడాది దాటాక వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి నాన్న నాన్న అని ఏడవడం మొదలెట్టారు. ఇదేమిటమ్మా తెల్ల చీరలు కట్టుకుని తెల్లబోయి ఏడుస్తూ వచ్చారు, ఏమిటి బొట్టు జరిగిపోయిందంటే, బొట్టేమిటి మా జీవితమే జరిగిపోయింది అన్నారట. అప్పటిదాకా వాడికి ఏం తెలియదు ఈ విషయం. నిజం చెప్పండి అనగానే అప్పుడు వాడు చెప్పారు, వాండ్రును వీండ్రును రాజులే యనుచు గర్వ ప్రౌఢితో యాదవుల్ వేండ్రం వైన బలంబుతో మధురకున్ వేవచ్చి నిష్కారణంబు ఆండ్రున్ బిడ్డలు బంధులు వగవ కంసాది క్షమానాథుల తండ్రి చంపిరి కృష్ణు చేత ఇటు వైధవ్యంబు వచ్చంజుమి. నాన్న, ఈ మధ్యకాలంలో జరిగిన విశేషాలు ఏం తెలుసుకోవడం లేదా? రాజుగా పరిపాలన చేసేవాడు ఎప్పటికప్పుడు గూఢచారుల్ని పెట్టుకుని ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకుండా పరిపాలన చేసేవాడు పరిపాలనకి అర్హుడు కాదు, వాడు అనర్హుడవుతాడు. అందుకే నువ్వు నిజం చెప్పాలంటే మాకు తండ్రివా లేక రాజువా అని అనుమానం వస్తున్నది. అయిందేదో అయింది చెబుతున్నావు విను. ఈ మధ్యకాలంలో వాళ్ళెవరు వీళ్ళెవరు ఈ మధురా నగరాన్ని పరిపాలించడానికి అంటూ యాదవులంతా అన్యాయంగా ఆహ్వానం లేకపోయినా కట్టుగా సైన్యంతో వచ్చి మా మధురా నగరం మీద దాడి చేశారు. వాళ్ళంతా కల్పించి చెబుతున్నారో చూసారా, గర్వప్రౌఢితో యాదవులు వేండ్రం పైన బలంబుతోటే పెద్ద సైన్యంతో యాదవులు అన్యాయంగా వచ్చి పడ్డారు. మా ఆయన ధనుర్యాగం చేసుకుందామని కూర్చున్నాడు. అర్ధరాత్రి వాళ్ళ రహస్యంగా వచ్చి మా నగరాన్ని చుట్టుముట్టేశారు. వాళ్ళకి నాయకులు కృష్ణుడు బలరాముడు. నిద్రపోతున్న సమయంలో మా ఆయన అన్యాయంగా చంపేశారు. ఈ విధంగా కుట్ర చేసి మహాసైన్యంతో యుద్ధం చేసి చంపారు. కానీ అదే పట్టపగలు వీరోచితంగా పోరాడుంటే మీ అల్లుడు సామాన్యుడే వాళ్ళ అంతం చూసేవాడు. మోసం చేసి మా భర్తను చంపారు. తండ్రి, కృష్ణుడు వీళ్ళందరికీ నాయకుడు. అందువల్లే కృష్ణుడి వల్ల మాకు వైధవ్యం వచ్చింది. మాకు భర్త దూరం అయిపోయాడు. మా భర్త దూరం అయిపోయి మేము ఎంత కుమిలిపోతున్నాము, కుళ్ళిపోతున్నాము, ఏడుస్తున్నామో నీకు ఇంకా అర్థం కాలేదా? నీ అల్లుడు మహాపరాక్రమం కలిగినటువంటి వాణ్ణి యాదవులు కొంతమంది కుట్ర చేసి చంపితే ఆ విషయం తెలుసుకోక హాయిగా భోజనం చేస్తున్నావా? ఎప్పటికైనా మించిపోయింది లేదు. మాకు వైధవ్యం రావడానికి మూల కారకుడైన కృష్ణుణ్ణి బలరాముడిని చంపు. అప్పటిదాకా మేము మెడలో ఉన్న మంగళసూత్రం తీయం. బొట్టంటే తీసాం, తెల్లబట్టలంటే కడుతున్నాం. కానీ ఈ సూత్రం మాత్రం తీయకుండా అట్టే పెట్టారండి వాళ్ళు. నల్లపూసలు సూత్రం మాత్రం తీయలేదు. ఈ సూత్రం తీయాలంటే వాడు చచ్చిపోవాలి, లేకపోతే మేము చచ్చిపోతాం. నాన్న, మేము చచ్చిపోతాం అంటే చచ్చకండి తల్లి, చచ్చకండి, వాడినే నేను అంతం చూస్తాను అని ఆశ్చర్యపోయాయన. ఏమిటిది, నన్నే జయించగలిగే పరాక్రమం కలిగిన అల్లుడు కంసుడు, అంతటి వీరుడు, నా రథం పడగొట్టినవాడు, నా ధనుస్సు విరగొట్టినవాడు, కేవలం ముక్కుపచ్చలారని బలరామ కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. ఎంత అర్ధరాత్రి అయితే మాత్రం కృష్ణుడు బలరాముడు చంపగలిగారు అతన్ని. చాలా చిత్రంగా ఉందమ్మాయి, ఏదో కాలం కలిసిరాక నా అల్లుడు చచ్చి ఉంటాడు, లేకపోతే నేనెక్కడా, నా పరాక్రమం ఎక్కడా, అతడెక్కడా, అటువంటి వాళ్ళని పిల్లలు యాదవులు చంపగలిగారా? ఇదే కాలము యొక్క లక్షణం. ఈశ్వరానుగ్రహం బహుశా అల్లుడికి దూరం అయ్యి ఉంటుంది అనుకుని పళ్ళు పటపట కొరికి, సరే ఇప్పుడే ఆ బలరామకృష్ణుల్ని ఘోర యుద్ధంలో సంహరిస్తాను, ఆ తర్వాతే మీరన్నట్టుగా మంగళసూత్రాన్ని త్యజించండి అని 23 అక్షౌహిణీల సైన్యం కూర్చుకున్నట్టు ఏకంగా తన చుట్టుపక్కల ఉన్న స్నేహితులందరినీ కలిపి. మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణీలే ఉంది, కానీ వీడు 23 అక్షౌహిణీలు అంత మహాసైన్యాన్ని కూర్చుని ఒక శుభముహూర్తంలో మధురా నగరం మీదకి దండయాత్రకు వచ్చాడు. మొత్తం నగరాన్ని చుట్టుముట్టేశాడు. వెంటనే ముందు కోటకున్న తలుపులు మూయించేశాడు కృష్ణుడు. ఆ తర్వాత అన్నగారిని పిలిచాడు. అన్నయ్య చూశావు కదా జరాసంధుడి సంభ్రమం, 23 అక్షౌహిణీల సైన్యంతో దక్షుడై ఈ మధురా నగరాన్ని చుట్టుముట్టాడు. మనం దేనికి వచ్చాము ఈ భూలోకానికి? భూలోకంలో భూమికి భారం ఎక్కువైపోయింది, పాపాత్ముల బరువు మొయ్యలేకపోతోంది భూదేవి, కాబట్టి భూభారం తొలగించడానికి మనం వచ్చాం. మనం అవతారం దేనికోసం మొదలుపెట్టామో ఆ లక్ష్యం ఈరోజు నుంచి నెరవేరడం ప్రారంభమవుతోంది. ఈ దుర్మార్గుడు తెచ్చిన సైన్యం 23 అక్షౌహిణీల్ని చంపేద్దాం, వాణ్ణి మాత్రం చంపక సుమా, నువ్వు తొందరపడి వాడిని ఏం చేయకు, వాణ్ణి వదిలేద్దాం. వాడు మొండిగాడు, మళ్ళీ సైన్యంతో వస్తాడు. వచ్చినప్పుడల్లా వాడి సైన్యాన్ని చంపేసి వాడిని వదిలేమంటే ఈ విధంగా ఈ భూమి మీద ఉన్న పాపాత్ములంతా చచ్చి భూభారం తగ్గిపోతుంది. అన్నాడో లేదో ఆకాశం నుంచి ఆ భగవంతుడి యొక్క మనస్సు గ్రహించినట్లుగా 2 రథములు టప్పటప్ప శబ్దంతో కిందకి దిగాయి. ఒక రథానికి గరుత్మంతుడి ధ్వజం ఉంది, అంటే జెండా మీద గరుడు చిహ్నంగా ఉన్నాడు. 2వ దాని మీద తాడి చెట్టు తాళధ్వజం ఉన్నది. ఈ విధంగా 2 జెండాలు రెపరెపలాడుతున్న రథాలన్నమాట. తాటి చెట్టు అంటే బలరాముడికి చాలా ఇష్టం, అందుకే ఆ తాటి చెట్టును పెట్టుకున్నట్టు. భూలోక కల్పవృక్షం అని పేరు. సామాన్యులందరూ తాటాకులతో పందిళ్ళు వేసుకునేవారు, తాటాకులతో ఇళ్ళు కట్టుకునేవారు. తాటి చెట్టు యొక్క ఆ దూలాలు దొంగలుగా ఉపయోగపడతాయి, ఇళ్ళకి ఆశ్రమాలకు ఉపయోగపడతాయి, యజ్ఞశాలలకు ఉపయోగపడతాయి, అన్నిటికీ అన్ని రకాలుగా ఉపయోగపడతాయి గనక దాన్ని ఇష్టపడేవాడు. అంటే ఆయన లేబర్ పార్టీ అన్నమాట పాప ఆయన ఆ రోజుల్లో, అందుకని సామాన్యుడు ఆయన. ఆయన చిహ్నాలన్నీ విచిత్రంగా ఉంటాయి సారా, రైతుల పక్షపాతి అందుకే నాగలి. రోకలుచ్చుకున్నాడు అంటే ఆడవాళ్ళ పక్షపాతి. ఆడవాళ్ళు పూర్వం రోకళ్ళని పూర్వం ఉండేవాళ్ళండి, రోట్లో వేసి బియ్యాలు దంచుకోవడాలు, పిండి దంచుకోవడాలు ఇవన్నీ చేసుకునేవారు. ఇప్పుడు మిక్సీలు వచ్చాక రోల్ అంటే ఏమిటండి, రోకలు అంటే ఏమిటండి అని అడుగుతున్నారు. కానీ ఆ రోకలుచ్చుకున్నాడు, ఇవన్నీ పుచ్చుకునే ఆయుధాలతో ఉన్న రథం అందుకే కిందకి దిగింది. ఆ రథాన్ని చూశాట. ఇప్పుడు కృష్ణుడు మరో రథం కేసి చూశాడు. ఆ రథానికేమో గరుడధ్వజం ఉన్నది, అందులో శారంగం అనే కోదండం ఉన్నది, సుదర్శన చక్రం ఉన్నది, పాంచజన్య శంఖం ఉన్నది, సునందం అనే ఖడ్గం ఉన్నది, కౌమోదకి గద ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఆ రథానికి సారథి దారుకుడు. చూసావా అన్నయ్యా, మన నోట మాట నోట ఉండగానే రథాలు వచ్చాయి, ఇక మన అవతార లక్ష్యం నెరవేరబోతున్నది. ఇదిగో ఈ సుదర్శన చక్రాది ఆయుధాలతో ఉన్న గరుడధ్వజంతో ఉన్న రథం నేను తీసుకుంటాను, తాళధ్వజంతో ఉన్న రథం నువ్వు తీసుకో, మళ్ళీ మర్చిపోకు, జరాసంధుడిని మాత్రం చంపకు. నువ్వు ఆవేశంతో వాడి తలకై పగలగొట్టావంటే ఇబ్బంది మనకి, వాడి మన చేతిలో చావకూడదు, వాడిని చంపేవాడు ఇంకో చోట ఉన్నాడు అనగానే బలరాముడు చిరునవ్వు నవ్వి రథం ఎక్కాట. కృష్ణుడు కూడా రథానికి ప్రదక్షిణ చేసి రథం ఎక్కాడు. ఇప్పుడు యాదవ వీరుల్ని, మీరందరూ కూడా రథాల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద ఎక్కి యుద్ధరంగానికి మాతో రండి, తలుపులు తీయండి ఇప్పుడు అనగానే సింహద్వారం తీశారు. శ్రీకృష్ణ బలరాములు ముందు రథం తోలుకుంటూ రాగా వెనక ఇంకా ఎంతోమంది యాదవ వీరులు తమ తమ సైన్యాలతో వచ్చారు. చూచాడు జరాసంధుడు, తెల్లబోయాడు ఒక క్షణం, ఎంత అందంగా ఉన్నాడు, కోమలంగా ఉన్నాడు, ఇంత చేస్తే పసివాడు, చాలా సుకుమారంగా కనపడుతున్న ఈ బాలుడా, కఠోరమైన శరీరము కలిగిన నా అల్లుడిని చంపాడు. అంతే, కాలం ఒక్కోసారి అనుకూలంగా లేకపోతే గులాబీ రేకులు కూడా మనుషుల్ని చంపుతాయట. ఒక్కోసారి కాలం కలిసి రాకపోతే ఏమవుతుందనమాట, ఓ పువ్వును ఎత్తి మీద పడి చచ్చిపోతారు. అదే కాలం కలిసి వచ్చిందనుకోండి, నెత్తి మీద బండరాయి పడి కూడా బతుకుతారండి కొంతమంది. చూసాం కదా మనం ఎంతోమందిని, యాక్సిడెంట్లో చస్తాడు అనుకున్నవాడు బతుకుతాడు, బతుకుతాడు అనుకున్నవాడు చచ్చిపోతాడు. ఓ చోట నిజంగా జరిగింది, వసంతమహల్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆ కారులో ఉన్నవాడు చచ్చిపోతారేమో అనుకున్నాం, వాడు ఆసుపత్రికి వెళ్ళాక బతికారు. ఆ యాక్సిడెంట్ చూసి గుండెకి చచ్చిపోయింది ఒక ఆవిడ చూసి, ఆవిడ కర్మ అది. అందువల్ల ఏదో కాలం అనుకున్నాడు వాడు. ఆ తర్వాత ఓయి బలరామ, కృష్ణ మీరు గొల్లపిల్లలు అయ్యి ఉండక, గోవుల్ని మేపుకోక యుద్ధరంగంలోకి వస్తారా, మా అల్లుణ్ణి చంపారా, అది కూడా రాత్రిపూట రహస్యంగా, దానికి తగిన శిక్ష మీరు అనుభవించేదరుగాక
ఈరోజు ఘోర యుద్ధంలో మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను, మీరిద్దరూ మేము విష్ణు స్వరూపులం వైకుంఠవాసులం అని కొంతమందితో చెప్పుకు తిరుగుతున్నారని విన్నాం. ఇది వైకుంఠపురం కాదు, మధురానగరం. ఇక్కడ వినడానికి నారదుని యొక్క వీణాస్వరం వినిపించదు, మా యుద్ధరంగంలో ఉన్న ధనుష్టంకారాలే వినపడతాయి. మూర్ఖుల్లారా, మీ మెడలో పడేవి వైజయంతి వనమాలలు కావు, బాణాల హారాలు. హో అని అనగానే వాడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. మేమేమో గోపాలకులమా, నువ్వేమో భూపాలుడివా? గోపాలకుడని పల్లికితి భూపాలక దీననేమి పోయను, యుద్ధ వ్యాపారంబున దిగిన గోపాలక భూపాల వ్యాపారాంతరము తెలియవచ్చును మనకు. మమ్మల్ని గోపాలురు, నువ్వేమో భూపాలుడు అంటావా? యుద్ధరంగంలో గడుగు పెట్టొక్కసారి, ధనుష్టంకారం చేసి బాణాలు విడిచిపెట్టడం మొదలు పెడితే ఎవడు గోపాలుడో ఎవడు భూపాలుడో మన మధ్యలో ఉన్న తేడా ఏమిటో తెలుస్తుంది. వీరుడు తనను తాను పొగుడుకోడు. అనగానే, కృష్ణ నువ్వు పసిబాలుడివి, ఇంకా మూతి మీదకి మీసం పూర్తిగా రాలేదు, నీ పక్కనున్న మీ అన్నగారు కొంచెం బలంగా కనబడుతున్నాడు, మీసం వస్తున్నట్టు కనబడుతున్నది, అతన్ని యుద్ధానికి పంపు, చంటి పిల్లలతోనే యుద్ధం చేయనన్నట. ఇవి వికత్థనములు అంటే పొగుడుకోవడం, పిచ్చమాటలు అంటారు. యుద్ధరంగంలోకి వచ్చాక చిన్న ఏమిటి పెద్ద ఏమిటి, యుద్ధంలో ఎదురుగుండా నిలబడిన వాడితో యుద్ధం చేసి వాడిని పడగొడితే వాడు వీరుడవుతాడు, రా యుద్ధం చేయన్నాడు కృష్ణుడు. ఘోర యుద్ధం జరిగింది. మొదట్లో యాదవుల సైన్యం అంతా కకావికలై పారిపోయిందిట జరాసంధుడి యొక్క పరాక్రమానికి. దాంతో మధురానగర సౌధాల మీద ఉన్న స్త్రీలు ఎక్కడో మేడల మీద నుంచి చూశారు యుద్ధం అంతా. తెల్లబోయి ఇదేమిటి, కృష్ణ బలరాములు నాయకత్వం వహించినటువంటి మధురానగర పురవాసులు జరాసంధుని బాణాలు తట్టుకోలేక పారిపోతున్నారు, కొంపతీసి మన బలరామకృష్ణులకి ఏమైనా గాయాలవుతాయా అని భయపడ్డారట వాళ్ళు. స్త్రీలు పైనుంచి తమ గురించి ఆందోళన చెందడం విన్నాడు కృష్ణుడు. వెంటనే ధనుష్టంకారం చేశాడు, శారంగమనే కోదండం నుంచి పరంపరగా బాణాలు విడిచిపెట్టాడు. అది చూడడానికి ఎలా ఉందో తెలుసా, కృష్ణుడనే నల్లని మేఘం వర్షం కురిపిస్తున్నట్టుగా ఉందట. కాకపోతే ఇది వర్షంలోంచి నీళ్లు కాదు, బాణవర్షం అది. కృష్ణుడనే నీలమేఘం బాణవర్షం కురిపించడం మొదలుపెట్టింది. దాంతో శత్రువుల యొక్క కాళ్ళు చేతులు తెగిపోయాయి, కొందరికి తలలు తెగిపోయాయి, కొందరికి ముక్కులు ఎగిరిపోయాయి, కొందరికి చెవులు ఎగిరిపోయాయి, కొందరికి కీళ్లు వెళ్ళిపోయాయి, కొందరికి పేగులు బయటకొచ్చాయి, నెత్తురు ధారగా వెళ్ళిపోయింది. ఈ ధారలో తెగిపోయిన చేతులు కొట్టుకుపోతున్నాయట, కాళ్ళు కొట్టుకుపోతున్నాయట. చేతులు కొట్టుకుపోతూ పావుల్లా కనబడ్డాయి, కాళ్ళు కొట్టుకుపోతూ ఉంటే చేపల్లా కనబడ్డాయి, ఈ జుట్టు కొట్టుకుపోతుంటే తలకాయలు నాచులా కనబడిందిట, పెద్ద పెద్ద కళేబరాలు కొట్టుకుపోతుంటే మొసళ్లలా కనబడ్డాయట. ఈ విధంగా రక్తం అనేటటువంటి నదీ ప్రవాహం అవయవాలన్నీ తెగిళ్ళిపోతూ ఉంటే అందులో దిగిన భటులు కొట్టుకుపోతున్నారు. అప్పుడు ఇంతలో ఏం జరిగింది, ఈ గుర్రాలు ఏనుగులు అటు ఇటు కదలడంతో కిందనున్నటువంటి మట్టి కొంచెం కొంచెం పైకొచ్చి ఆ మట్టి రక్తంలో కలిసి మళ్ళీ గట్టిపడిపోయిందిట. అంత ఘోర యుద్ధం జరిగింది. ఇంతలో కృష్ణ, నేనున్నాను కాసేపు నాకు కూడా అవకాశం ఇయ్యి అని బలరాముడు రంగంలో దూకాడు. నువ్వు తప్పుకో, నాదంతా నాటు యుద్ధం, నీదంతా బాణయుద్ధం అని ఈయన ఏం చేశాడు, నాగలి చేతిలోకి తీసుకున్నాడు, రోకలి తీసుకున్నాడు, యుద్ధరంగంలోకి దూకేట. ఏం వర్ణించారు, అద్భుతంగా వర్ణించాడు పోతన గారు. ఇక్కడ లయ విభాతి అని ఒక ఛందస్సు ఉన్నది. ఆ పద్యంలో ఆయన ఘోర యుద్ధాన్ని, అపూర్వమైన యుద్ధాన్ని వర్ణించాడు. హసితహరి నీలని భవసనము విశాలకటి నసమనయనాద్రి పరి లసితమగు మేఘోల్లసనము వహింపకర కిసలయము హేమమణి విసర వలయద్యుతులు దశల తొదలందుం పసలుగురి యంగ బలుడు ధర హసితము ముఖాబ్జమున నెసగ ఘన కాలాయ సమయ మహోగ్రతర ముసలము వడిన్ విసరి కసి మసగి శత్రువుల నసువులకు బాపెన్ అన్నాడు. అన్ని సకారములే, వరసగా సా 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 అనే శబ్దం వస్తుందన్నమాట. హసితహరి నీలని వసనము విశాల కటి అసమనయనాద్రి పరి లసితమగు మేఘోల్లసనము వహింప కర్ర కిసలయము హేమమణి విసర వలయద్యుతులు దశల తొదలందుం పసలుగురియంగ బలుడు ధర హసితము ముఖాబ్జమున నెసగ ఘన కాలాయ సమయ మహోగ్రతర ముసలము వడిన్ విసరి కసి మసగి శత్రువుల నసువులకు వాతిన్నమాట. ఆయన ఎలా ఉన్నాడు చూడ్డానికి, కైలాస పర్వతంలో తెల్లగా ఉన్నాడు. ఈ తెల్లని కైలాస పర్వతానికి నడుముకేమో నీలం బట్ట కట్టుకున్నాడు. అది చూడ్డానికి కొండ కైలాస పర్వతం మీద మేఘం వచ్చినట్టుగా ఉందిట, ఇంద్రనీలమణి ధరించినట్టుగా ఉన్నట్ట. ఆయన ముఖములో చిరునవ్వు ఉండగా చేతిలో రోకలి, మరో చేత్తో నాగలి పుచ్చుకుని ఈ నాగలితో ఓ 1000 మందిని ఇలా బర్రను ముందుకు లాగేయడం,
ఏదో నాగలితో భూమిని దున్నినట్టుగా అలా నాగలి వేసి ఇలా ముందుకు లాగాట. రథాలు ఏనుగులు ఈ నాగలి యొక్క అంచుకు తగిలి ముందుకు లాగానే వచ్చినటువంటి వాళ్ళని వచ్చినట్టే రెండో చేత్తో రోకలి పుచ్చుకొని పడపడపడపడ బాదుకుంటూ పోవడం, కొబ్బరికాయలు పగలగొట్టుకున్నాడు, మొక్కుబడి జల్లించే కొబ్బరికాయలు పగలగొట్టినట్టుగా పగలగొట్టుకుంటూ పోయాట. ఈ విధంగా వరస పెట్టి ఆయన యుద్ధం చేస్తూ ఉంటే ఘన కాల అయసమయ, అయసమయం అంటే ఇనపమయం అన్నమాట. ఇనుముతో తయారు చేయబడిన రోకలి, అదేం చెక్క రోకలి కాదు, సాధారణంగా రోకలంతా చెక్కతో తయారు చేయబడి కొయ్యతో చివరిని మాత్రం ఇనప ముళ్ళు ఉంటుంది. ఇది అలా కాదు, ఘన గొప్పదైన కాల అయసమయ్య ప్రళయకాలపు ఇనప ముక్కతో తయారు చేయబడిన ముసలము విసరి, ఆ చేతిలో ఉన్న రోకలి విసిరి కసిమసగి అంతకంతకీ కోపాన్ని పెంచుకుంటూ శత్రువుల అశువులకు బాపెను, శత్రువుల్ని చంపాడు, వాడి ప్రాణాలు ఎగిరిపోయాయి, తలకాయలు చెత్త చెదారమైపోయి ముక్కలు చెక్కలైపోయాయిట, శరీరంలోంచి పేగులు కాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఎముకలు నుజ్జునుజ్జైపోయాయి. ఇప్పుడు కాళ్ళ మీద మోకాళ్ళ మీద కొడుతుంటే ఈ మోకాళ్ళు పొడిపొడి అయిపోయాయి. ఎముకల ఫ్యాక్టరీలో ఎముకలు పడేస్తే ఎలా ఉంటాయి, అవన్నీ పిండి పిండి బయటకు వచ్చినట్టుగా ఈ చేతుల ఎముకలు కాళ్ళ ఎముకలు పుర్రెల యొక్క ఎముకలు అన్నీ పగిలి తుక్కు తుక్కు నుజ్జు నుజ్జునైపోతున్నాయి. శరీరంలో ఉన్న మాంసం అంతా చల్లా చెదరై అటు ఇటు వెదదొల్లబడుతూ ఉంటే ఆ ఘోర యుద్ధాన్ని చూచి ఉబ్బి భూతాలు బేతాళాలు చేరి బలరామ మాకు ఆహారం తెచ్చిపెట్టావా అని బేతాళాదులు అందరూ చేరి పీనుగులు పీక్కుదిండ మొదలెట్టారు. ఎవడి యుద్ధం వాడిది సందట్లో సడేమి అని ఈ భూత ప్రేత పిశాచాలు వచ్చాయి. ఈ మాంసం పీక్కుతింటూ ఈ కాళ్ళు చేతులు ఆమ్మ నాక్కుతింటూ ఉంటారట. మనం చెరుగ్గాళ్ళు నవ్వులుతాం, అలా వాళ్ళకి శరీరాలు కనబడితే అంత ఇష్టం అనట. ఆదివారం నాడు కనబడుతూ ఉంటాయి మాంసం దుకాణాల దగ్గర, అక్కడ ఎలా బాధేశాడో అలా బాధి పారేశాడు అని మొత్తం అన్ని ఈ ముక్కలు పీక్కుని తింటూ ఉత్సాహంతో ఓహో ఓహో అనుకుంటున్నారట. ఈ విధంగా భూతప్రేత పిశాచాలకు ఆనందం కలిగిస్తూ ఈ జరాసంధుడి యొక్క సైనికులకి భీతిని కలిగిస్తూ ప్రళయకాల రుద్రుడిలాగా విజృంభించాడు. ముహూర్త కాలములో 23 అక్షౌహిణీల సైన్యం, ఒక్క జరాసంధుడు తప్ప ఇంకెవరూ లేకుండా సర్వనాశనం అయిపోయింది. ఒక్క జరాసంధుడు మిగిలాడు, 24 నిమిషాలలో నాశనం అయిపోయిందట మొత్తం ఆ సైన్యం అంతా. దాంతో జరాసంధుడు తెల్లబోయాడు, దిష్టి బొమ్మలా మిగిలాడు యుద్ధరంగంలో, మిగతా అంతా పోగా. అప్పుడు వాడికి ఏం చేయాలో తెలియలేదు. ఈలోపు ఏం చేశాడు బలరాముడు, యుద్ధరంగంలో అంతా పోయినా నువ్వు మిగిలేవట్రా ఇంకా అని కృష్ణుడికి ఇచ్చిన మాట తప్పి మహావేగంగా తన రథం మీద నుంచి వాడి రథం మీదకి దూకేశాట. అమోహ కర్ములు తల్లడిల్ల భయదాహంకారుడై సీరి దోరముహం బొప్పహలాహతిన్ రథధనూరధ్యంబులంగూల్చి దత్సంహార స్పృహదొచ్చి బట్టెన్ జరాసంధున్ మదాంధున్ మహాసింహంబుల్ ప్రతి సింహ ముఖ్యము బలశ్రీ పట్టు నేర్పేర్పడన్. పాపాత్ములందరూ వణికిపోతూ ఉండగా పుణ్యాత్ములు సంతోషిస్తూ ఉండగా మహాహంకారంతో ఉన్న జరాసంధుని మీదికి అత్యంత పరాక్రమవంతుడై భూమండలాన్ని మోసేటటువంటి ఆదిశేషుని అపరావతారమైన బలరాముడు ఎగిరి దూకాడు. తన రథం మీద నుంచి లంఘించాడు జరాసంధుని రథం మీదకి లంఘించి వాడి చేతిలో ఉన్న ఆయుధాలు విరిచి పారేసి కిరీటం తీసి అవతల పారేసి ఆ జుట్టు పుచ్చుకుని లాగి పిడికిలి పొడితో వాడి తల పగలగొట్టబోయాడు. ఆ పిడికిలి పోటుతో కొట్టడానికి చెయ్యెత్తితే ఆ చెయ్యి ఎలా ఉంది, పంజా విప్పి ఒక సింహం మరో సింహాన్ని పడగొడుతోందా, అంటే జరాసంధుడు కూడా సింహమే. అందుకే మహాసింహంబుల్ ప్రతి ముఖ్య సింహము, ఒక మహాసింహాన్ని అంతకంటే బలమైన పరాక్రమం కలిగిన సింహం పంజా ఎత్తి కొట్టినట్టుగా ఉంది అది. నిజంగా బలరాముడు ఆ పిడికిడి పోటుతో కొట్టుంటే వాడి తల పచ్చడే వాడు చచ్చేవాడే. ఈలోపు పరుగు పరుగును కృష్ణుడు వచ్చేశాడు, అన్నయ్యో అయ్యన చేయి గట్టిగా పట్టుకున్నాడు, సైగ చేశాడు, నేను చెప్పింది ఏమిటి నువ్వు చేస్తున్నది ఏమిటి, వీడిని మనం చంపకూడదు, చంపితే మనం వచ్చిన పని అవ్వద్దు, ఈ దుర్మార్గుడిని వదలాలి అన్నట్టుగా అంతా ఆపి ఆ తర్వాత బలరాముడి వెనక్కి లాగి ఏడుస్తూ తలకై వంచుకొని సిగ్గుపడిపోతున్నటువంటి జరాసంధుడికే చూసి, జరాసంధ మహారాజులు చక్రవర్తులు భూపాలురు, మేము గోపాలురం, మూతి మీద మీసం రాని పసివాళ్ళం మేము, కసిమసగినటువంటి వీరులు మీరు అంతే కదా, ఓయి జరాసంధ అందుకే ప్రగల్భాలు పలకరాదు, నేనొక్క క్షణకాలము గనక మా అన్నగారిని ఆపకుండా ఉంటే ఉంటే నీ తలకై పోక చెక్క పగిలినట్టుగా పగిలిపోయేది, పోతే పోయిందిలే ఏడవకు, తలకై ఉంచుకుని ఏడిస్తే ఆ ఏడవడం వల్ల పోయిన పరువు రాదు, దుఃఖం పని లేదు పొమ్ము బల